ఈలోపు అమ్మవారు చూసింది. ఆవిడేమనుకున్నది, ఒకడు వేడిగా ఉంటాడు వాడి దగ్గర ఉండలేము, అందులో వేసవకాలంలో ఏడిపించేస్తాడు వాడు, చీ అందిట, అంటే సూర్యుడు వేడిగా ఉంటాడు పనికిరాడు. ఒకడు మరీ చల్లగా ఉంటాడు, ఒక కొద్ది రోజులేమో క్షీణిస్తాడు, కొద్ది రోజులేమో పెరుగుతాడు. అబ్బే వీడు నాకు పైగా బ్రదర్రో వరసకి అని చంద్రుడు తోసేసింది. ఒక ఆయనకి మూడు కళ్ళు ఉన్నాయి, మూడు కళ్ళు ఉంటే నాకు లాభంలా, పైగా గొంతుకులు ఈ మధ్యన విషం పెట్టుకున్నాడు. అబ్బే ఈ ఇంద్రుడు ఉన్నాడు బాగానే ఉంటాడు, కానీ ఒళ్ళంతా వెయ్యి కళ్ళు దిక్కుమాలాడు, ఏ క్షణంలో ఏ ప్రవర్తనలో తాగుతాడు తిరుగుతాడు, వీడితో కూడా లాభంలా, తీసేయి క్యాండిడేట్ వేస్ట్. ఒక ఆయన వ్యాకరణం బాగానే చదువుకున్నాడు కానీ కళ్ళతోడు వచ్చేసింది, ఈయన లాభంలా, తీసేయి పక్క. బాగా పాడతాడు ఒక ఆయన కానీ వినపడదు, ఏం లాభం, తీసేయి పక్కకి. ఒక ఆయన చక్కగా కండువ వేసుకుని పద్యం పురాణం అన్నీ బాగా చెప్తాడు, బొత్తిగా కుర్రాడైపోయాడు, తీసేయి పక్కకి. ఇలా ఎవడికి ఎవడు చూస్తే వాడిని పక్కకి తీసేయి తీసేయి అంటుంది ఆవిడ. ఇక ఎవరు దొరుకుతారు తనకి, అమరం ఒత్తైదువనై అమరియుండగవచ్చు వరుసకు సవతులెవ్వరును లేరు. ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడూ ముత్తైదువుగా ఉండొచ్చు, పోతాడనే వెంగలేదు, సుఖం హాయిగా. సవతులు ప్రస్తుతానికి లేరు, అవతారాలు వచ్చినప్పుడు పర్వాలేదు, అప్పుడు చూసుకుందాంలే, ప్రస్తుతానికి మాత్రం నాకు ఎవరు సవతులు లేరు. ఇంకా బిల్డింగ్ కట్టుకోవడానికి సిమెంట్ పెరుగుతుందా ఐరన్ పెరుగుతుందా అనే భయం అక్కర్లేదు, స్థలం ఎవడైనా కబ్జా చేస్తాడా అనే భయం లేదు, ఆయన వక్షస్థలం మీద సుఖంగా ఉండొచ్చు. చందన సీతలుడు గంధంలాగా చల్లగా ఉంటాడు ఆయన, మహానుభావుడు ఆయన. సీతల చందన సీతలుడు చల్లగంధంలాగా, మంచి గంధంలా చల్లగా ఉంటాడు. పైగా వరాలు ఇచ్చేటప్పుడు కూడా తొందరపడి నెత్తిమెచ్చెట్టిన వాడిని కూడా అనుగ్రహించడు ఆయన, అలాంటి వరాలు ఇవ్వడు. ఇదో వృకాసురుడికి వరం ఇస్తేమన్నాడు వాడు, ఎవడు నెత్తిమెచ్చెడితే వాడు బూడిదైపోవాలనగానే శివుడు ఇచ్చేశాడు, కానీ తెర శివుడు నెత్తిమెచ్చెయ్యబెట్టబోయేట, అలా నెత్తి మీదకి తంటాలు తెచ్చుకోడు అనుకుంది ఇవిడ. అసలు మీరు చూడండి, ఆ భాగవతంలో రాశాడు, వరములు ఇచ్చి తన నెత్తి మీదే ఇతరుల చేత చెయ్యి పెట్టించుకుని ప్రాణం తీసుకునే తంటాలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోడు. తెలివైన వాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. బంధం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, ఆయనతో అదో సుఖం ఉంది. ప్రేమగాను ఉంటాడు, ఎప్పుడు ప్రేమ లేకుండా ఉంటాడో తెలియదు. ఏది ఏమైనా అందంగా ఉంటాడు, నల్లగా ఉంటాడు. నేను ఎర్రగా ఉంటే ఆయన నల్లగా ఉంటే బాగుంటుంది, భార్యాభర్తల బంధం అంటే అలా ఉండాలట, భర్త పూర్తిగా నల్లగా ఉండి భార్య బాగా ఎర్రగా ఉంటే ఆ జంట బాగుంటుంది, అలాగని సగం సగం ఉండకూడదు. మళ్ళీ మా ఆయన పక్కన ఉన్నప్పుడు అంతా ఎంత ఎర్రగా ఉన్నామ్మా అని నన్ను మరింత పొగుడతారు. ఎప్పుడు కూడా బాగా నల్లగా ఉన్నవాడు ఎర్రవాడిని పట్టుకెడితే అప్పుడు ఈవిడ ఎర్రదనం బాగా పొగుడతారట, అది ఆవిడ కోరిక. ఇలా రకరకాలుగా ఆలోచనలు చేసి ఎక్కడుంటాడు ఆయన అనుకుంటూ ఉండగా గరుత్మంతుడి మీద ఈ వెర్రి జనం అంతా వెర్రిమొహం వేసుకు చూస్తూనే ఉన్నారు. గరుత్మంతుడి రెక్కల మీద టపా టపా వచ్చాట, ఆ గరుత్మంతుడి రెక్కల నుంచి వచ్చిన దుమ్ము అందరి కళ్ళలో కొట్టేసి వెయ్యి దండన్నాడు, వేసేసింది, ఎత్తుకుపోయాడు ఆయన. ఇంతే కష్టపడి చిలికి లక్ష్మిని తెచ్చింది మనమా, కానీ పుచ్చుకుని వెళ్ళిపోయింది ఆయన. ఈ ఆ వడదృష్టం వాడిది అనుకున్నారట, ప్రభు ఆవిడ పట్టుకెళ్ళు, కాస్త మా పాలిటి ఇంత డబ్బు వెదల్చవయ్యా అని మాత్రం అంటే ఆయన దీవించి వెళ్ళిపోయాట మన స్వామివారు. మళ్ళీ పాల సముద్రం చిలికారు. చిలకగా చిలకగా ధన్వంతరి పుట్టుకొచ్చాడు, ఆయుర్వేద వైద్యుడు. అందులోంచి ఇంకా రకరకాల ఔషధాలు పుట్టుకొచ్చాయి, వస్తువులు పుట్టుకొచ్చాయి. ఇలా ఆఖరిని పుట్టుకొచ్చిందిట అమృత భాండం. ఆ అమృత భాండం రావడంతో అప్పటిదాకా ఐకమత్యంతో కలసిమెలసి ఉన్నారే వీళ్ళు. ఓ నలుగురు పురోహితులు పెళ్లి చేయించడానికి వచ్చారో చోట బాగానే వచ్చారు, చివరిలో దక్షిణిచ్చినప్పుడు గొడుగు తెచ్చిపోయారు, ఏమిటో తెలియదు, నాకంటే నాకంటే నాకని. అందుకే సదస్య సంభావన నాడు చూడవలే బాపన సాములు అన్నారు, ఒక గొప్పదనం అన్నారు. అలాగా ఇంతవరకు ఈ రాక్షసులను దేవతలు కలిసి కలిసి శుభ్రంగా చిలికారు కదా, అమృతం రాగానే నాకే అమృతం నాకే అమృతం అని కొట్టుకున్నారట ఒకళ్ళతో ఒకళ్ళు. రాక్షసులు కొంచెం బలవంతులు గనక వీళ్ళు లాగేసుకున్నారన్నమాట మహాభయంకరంగా. ఈ రాక్షసులు ఎటువంటి వాళ్ళు అంటే ఇదో భూలోకంలో ప్రత్యేకవాదాలు చేసేటటువంటి నాయకులు లాంటి వాళ్ళు అనమాట వాళ్ళు. ఈ లాక్కుపోయారు మొత్తం కొండంతా. లాక్కుపోగానే దేవతలు వెర్రిమొహం వేసుకుని కుయ్యో మర్రో వాసుదేవ పరంధామ రక్షించమన్నారు. ఇలా అన్నారో లేదో ఆ క్షణమే అక్కడ పరమసుందరీమణి ప్రత్యక్షం అయిపోయింది. అప్పాపా ఏమందం ఉందా లేదా అనిపిస్తోంది నడుము. తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, తెల్లని కాంతితో ఉంది శరీరం, సమున్నత వక్షస్థలం, పద్మ నేత్రాలే కాదు పద్మ పాదాలు అన్నారు ఆవిడ్ని. ఉయ్యారంగా కొంగు జారుస్తూ నల్లని ఒత్తైన జుట్టు నేల మీద అలా ఈడుస్తూ ఒకరికేసి అలా చూసింది, ఒకరికేసి ఇలా చూసింది, ఒకరిని అలా అంది, ఒకరిని ఇలా అంది, నృత్యం చేసింది, పాడింది. ఇంకేముంది, రాక్షసులు పరవశులైపోయారు. ఆ చేతిలో ఉన్న అమృతం కంటే ఆవిడ యొక్క సౌందర్యమే గొప్ప అనుకున్నారు. సుందరి, ఎవరివి నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? మమ్మల్ని అందరిని అనుగ్రహించడానికి వచ్చిన దేవతవా, లేక ఆదిలక్ష్మికి మారు రూపమా? అంటే నేనెవరినో తర్వాత చెప్తాను, మీరెందుకు మీలో మీరు కొట్టుకుంటున్నారందిట? అమృతం కోసం అన్నారట. నేను పంచిపెట్టనా అంది. అసలు నీ మాటలే అమృతం, నువ్వు ఏది మాట్లాడితే అమృతం, నీ చూపులు అమృతం, ఈ అమృతం పంచిపెట్టమని నీకంటే ఎవరికి ఇస్తాం? పంచిపెట్టు సుందరి అన్నారట. మరి తర్వాత తిట్టకూడదు, నేను ఎలా కూర్చోమంటే అలాగే కూర్చోవాలదిట. అయ్యి బాబా, నువ్వు చెబితే అమృతం కాదు, విషం తాగమన్నా తాగుతాం, కూర్చోమంటే కూర్చుంటాం, చావమంటావా చస్తాం, ఎక్కడ కూర్చోమన్నారట వీళ్ళంతా. అయితే ఈ లెఫ్ట్ని మీరు కూర్చోండి, మీరంతా లెఫ్టిస్టులు, రాక్షసులు అంటే లెఫ్టిస్టులు, వామపక్షం అన్నమాట, మీరు ఇలా కూర్చోండి, ఇదిగో ఈ రైట్ సైడ్ దేవతలు కూర్చోండి అని కూర్చోబెట్టిందిట. ఏం చేసేదిట, రాక్షసులకేసి ఏ అనేదిట. అమ్మో అనేవాడు వాడు, ఈ అమృతం ఇటు పోసేదిట. చూపులు అటు, దృష్టి అమృతం ఇటు, అసలు అమృతం ఇటు. ఆ విధంగా తల్లి ఆ యక్షణామృతం ఒకవైపు, నిజామృతం మరొక వైపు అన్నారు. చూపుల్లోంచి అమృతం ఒలికించింది అన్నారు. అలా ఒలికించేసి ఏడిపిస్తోంది, వీళ్ళకి పోసేస్తోంది. ఇది చూచాడు రాహువు అని. కొంతమంది కేతు అంటారు, ఒట్టి అబద్ధం, రాహుకేతువులుగా ఒట్టి, రాహు మాత్రమే ఇక్కడికి వచ్చినవాడు, కేతు అనేవాడు ఇక్కడికి ఏ సంబంధం లేదు. అసలు ఒక్క పురాణంలో మాట వరుసకు కూడా కేతు పేరు ఎత్తలేదు ఈ విషయంలో. రాహు చూశాడు, అమ్మ నాయనో, ఇదంతా కపటం, మోసం, ఈ సుందరీమణి అలా చూపులు చూసి అమృతం ఒడ్డు పోసేస్తుందని కొంచెం తెలివైన వాడు వాడు. వెంటనే సూర్యచంద్రుల పక్కన వాడు కూడా మారు వేషంలో దేవతా వేషం వేసి వచ్చి కూర్చుండిపోయాట. ఈ విష్ణుమూర్తి అటు చూస్తూనే ఇటు కూడా రాహు చేతిలో పోయిగానే సూర్యుడు చంద్రుడు కొంప ముంచేసేవయ్యా బాబు, వీడు హీజ్ మిస్టర్ రాహు, నాట్ దేవత అన్నారట. వెంటనే విష్ణుమూర్తి ఏం చేశాడు, చక్రం విడిచిపెట్టాడు. వాడు చేతిలో అమృతం గొంతుకులో పోసి గొంతుకు దిగలేదు, ఇంకా తల నరికేశాట. అప్పటికే తల మీదకి వెళ్ళిందిగా అమృతం, అందుకని తలకాయ మాత్రం బతికింది, మొండెం చచ్చింది. ఈ తలకాయని తీసుకుపోయి బ్రహ్మదేవుడు జుట్టుచ్చుకుని, ఒరే నేను గ్రహం చేశాను, శివుడి గురించి తపస్సు చేయరా, శివుడి గురించి తపస్సు చేస్తే శాశ్వతంగా నవగ్రహాలలో ఒకడిగా ఉంటావని వీడిని అనుగ్రహించి పంపేశాట. వాడు శివుడిని మెప్పించాడు, గ్రహం అయిపోయాడు. అంత చుక్క అమృతం తాగితే గ్రహం అయ్యాట, పూర్తిగా తాగితేనా అమృతం అంటే. ఈ రాత్రిపూట రైల్వే స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా కొంతమంది కనపడతారు అమృతం పుచ్చుని, ఆ అమృతం కాదు, ఇది ఉచ్చుకుంటే ఉన్న శరీరం పోయే నవగ్రహం కాదు, దిక్కుమాల ఆగ్రహానికి గురవుతారు, ఇది లేనిపోని కూడా. అది దేవతామృతం, అందున పోసింది ప్రొఫెసర్ విష్ణువు గారు. ఆయన పోయేగా ఆ శుభ్రంగా తాగాడు కనుక ఆ తలకాయకి అంత స్థితి వచ్చింది అన్నారు. ఈలోపు అసలు విషయం అర్థమైపోయింది రాక్షసులకి, ఆగ్రహించారు, కొట్టండి తిట్టండి అని మీదకి రాగానే అమృత భాండంతో మాయమైపోయింది మోహిని. ఇంకా వాళ్ళు దేవతల మీదకి దాడి చేశారట. అమృతం తాగిన బలంతో ఉన్నారేమో, ఈ దేవదానవులకి మధ్యలో ఘోర యుద్ధం, మామూలు యుద్ధం కాదు. ఆ యుద్ధంలో ఈ రాక్షసులకి నాయకులు చాలామంది ఉన్నారు, మహామాయావులు, అందులో కాలనేమి అని ఒకడున్నాడు. ఆ కాలనేమి అనేవాడు మాయ ప్రయోగించేసేట. వెంటనే దేవతలంతా విష్ణుదేవ రక్షించమన్నారు. ఓహో దేవతలారా, కుయ్యడకు నేనున్నాడనంచు, దేవతలారా భయపడకండి, మొరబెట్టకండి, నేనున్నానంటూ వచ్చాడు విష్ణువు. చక్రంతో ఆ మాయనంతా పటాపంచలు చేశాడు, కత్తి పుచ్చుకుని ఒక్క నరుకు నరికి పారేసి వాడిని చంపేశాడు. ఇదిగో రెండో జన్మలో విష్ణువు చేతిలో చచ్చాడు ఆ కాలనేమి, వాడే తర్వాత కంసుడిగా పుట్టాడనమాట ద్వాపరయుగంలో. ఇక తర్వాత ఇంద్రుడు విజృంభించాడు, రాక్షసులు చావగొట్టాడు, వజ్రాయుధంతో బలిని ఒక్క దెబ్బ కొట్టగానే బలి కింద పడిపోయాట. బలి చక్రం చచ్చిపోయాడు అనుకున్నాడు, అందుకని చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయాట. హాయిగా విష్ణుమూర్తి అనుగ్రహంతో అన్ని సంపదలు, ఐరావతం, ఉచ్చైశ్రవం, కామధేనువు, కల్పవృక్షం, అమృతం, కౌస్తుభమణి మాత్రం తప్ప తక్కినవని వచ్చేసాయి. మళ్ళీ సింహాసనం మీద టీవీగా కూర్చుకుని రాజ్యపాలన చేసుకున్నట్ట. ఇది జరిగిన కొద్ది రోజులకి రాక్షసులు కొంతమంది శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళారు. శుక్రాచార్య, శుక్రాచార్య అన్నారు. ఏమిట్రా ఏడుస్తున్నారు, బలిచక్రవర్తి ఏడంటే బలిచక్రవర్తి చచ్చిపోయాడన్నారట. బలిచక్రవర్తి చచ్చిపోయాడా, ఏది అని జాతకం తీశాడు. నే రాసిన జాతకం ప్రకారం బలిచక్రవర్తి 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చెయ్యాలి, అప్పుడే చచ్చిపోవడం అసంభవం, నడవండి అని యుద్ధభూమిలోకి తీసుకెళ్ళాట. చూస్తే అక్కడ స్పృహ తప్పి చచ్చినట్టున్నాడు, ఒళ్ళంతా దెబ్బలు తగిలి. వెంటనే ఆయన సంజీవని విద్య ప్రయోగించాడు వాడి మీదకి, తక్షణం మంచి అందంగా లేచి కూర్చున్నట్ట. పురుహూతుచే నొచ్చిపోయి భార్గవు చేయటకేలకు బ్రతికి బ్రతికి ఇంద్రుడి వల్ల నొచ్చి చచ్చినంత పనైనా గురుదేవుణ్ణి నమ్మాడు. ఎవడైనా అవ్వచ్చుగాక, తన గురువుని నమ్మితే మాత్రం వాడికి శుభం వచ్చి తీరుతుంది. ఆయన అనుగ్రహంతో మళ్ళీ బ్రతికాడు. గురువుగారి కాళ్ళకు నమస్కరించి, వినయంగా నువ్వు నన్ను బతికించావు, నువ్వు ఏం చెబితే చేస్తానన్నట. ఈ వినయంతో నేను చెప్పినట్టు నడుచుకుంటే నిన్ను మళ్ళీ దేవేంద్రుణ్ణి చేస్తాను రా అని భార్గవులందరినీ పిలిపించాడు. చ్యవనుణ్ణి, భృగు మహర్షిని, తక్కినటువంటి అందరినీ, చండామార్కుల్ని అందరినీ పిలిపించేశాడు. మహాయజ్ఞం, విశ్వజిద్యాగం అంటారు దానిని, ఆ యాగం చేయించాట. ఆ యాగం చేసి చెయ్యగానే యజ్ఞగుండంలో నుంచి ఆకాశంలో, నీళ్లల్లో, నిప్పులలో, ఎక్కడైనా తిరగగలిగే రథం వచ్చింది. ఎవరిని ఎవరినైనా సరే నాశనం చేయగలిగే అస్త్రాలు వచ్చాయి. మంచి ధనుస్సు వచ్చింది, అక్షయ తూణీరాలు వచ్చాయి, కవచం వచ్చింది, కిరీటం వచ్చింది. అవన్నీ ఇచ్చి వీణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసేసేట శుక్రాచార్యుడు. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరుగులేదు, నువ్వు దేవలోకానికి, వైకుంఠానికి కూడా వెళ్ళగలవు, ఈ బాణాలతో ఎవరినైనా జయిస్తావు, ఏ బాణములు నిన్ను అంటవు, నిన్ను తాకవు, అటువంటి కవచం ఇచ్చాయి, ఈ కవచానికి తగిలితే వజ్రాయుధమైనా కిందకు పోతుంది పో అన్నట్ట. వెంటనే వాళ్ళందరికీ దక్షిణిచ్చాడు, వాళ్ళని పూజించాడు, గురువుగారికి నమస్కారం చేశాడు, ఆయన అనుజ్ఞ పుచ్చుకున్నాడు. మహాపవిత్రమైన, పరమ పవిత్రమైన, దివ్యమైన, దివ్య జనా వాసమైనటువంటి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి స్వర్గం చుట్టూ తా చుట్టుముట్టి ఒక్కసారి శంఖారావం చేశాట. హడిలిపోయాడు ఆ క్షణమే ఆ శంఖారావం విని దేవేంద్రుడు. ఎవరిది శంఖారావం అన్నాడు. బలిచక్రవర్తి దండయాత్రకు వచ్చాడని చెప్పారట కాపల వాళ్ళు. బృహస్పతి దగ్గరకు వచ్చి, గురుదేవా, ఆశ్చర్యకరంగా ఉన్నది గురుదేవా, నిన్నగాక మొన్న మన చేతిలో చావు దెబ్బలు తిని చచ్చిపోయాడని కూడా అనుకున్నాను నేను, పోనీ ఎలాగో బతికాడు అనుకుందాం. ఈ కొద్ది రోజులలో సైన్యంతో అమరావతి మీదకి దండయాత్రకి రాగలిగాడా బలిచక్రవర్తి, ఎలా వచ్చింది శక్తి అన్నట్ట. గురువుదేవుణ్ణి, గురుదేవుణ్ణి ఎవడు భక్తితో పూజిస్తాడో, ఎవడు గురువుని సంభావిస్తాడో వాడికి ఇలాంటి శక్తులు కరతరామలకం. శుక్రాచార్యుణ్ణి నమ్మాడు. దేవేంద్ర నీకు తెలుసు, నిజం చెప్పాలంటే నాకంటే శుక్రాచార్యుడు గొప్పవాడు. నిజానికి శుక్రాచార్యుడు బృహస్పతి కంటే 1000 రెట్లు గొప్పవాడు. వాడి దురదృష్టం ఏంటంటే శిష్యులు దరిద్రులు అంతే. నీచాశ్రయాహ న శోభంతే, నీచుల్ని ఆశ్రయిస్తే శోభించరట. నీచుడు ఎంత గొప్పవాడు అవనివ్వండి, పండితుడు అవనివ్వండి, వాడితో పెడితే ఉంది 2 సార్లు కూల్ డ్రింక్లు ఇప్పిస్తాడు, 3 సార్లు ఏమో వాళ్ళ మీద వీళ్ళ మీద దిక్కుమాలిన కామెంట్రీ ఇప్పిస్తాడు, అక్కడ తిప్పుతాడు, ఇక్కడ తిప్పుతాడు, లేదా ముక్కుపొడి ఇప్పిస్తాడు. మనిషిని చివరికి పతనావస్థకి ఎన్ని రకాలు ఉన్నాయో అన్నిటికీ తీసుకెడతాడు. అదే మహాత్ముల్ని ఆశ్రయిస్తే ఇదో 10 సార్లు భాగవతం వినొచ్చు, 11 సార్లు పారాయణ చేసుకోవచ్చు, సుందరకాండ చేసుకోవచ్చు, సుఖంగా ఉండొచ్చు, తరింపచేస్తాడు. అందుకే నీచాశ్రయా న శోభంతే, నీచులను ఆశ్రయించుకున్నవారు ఎప్పుడూ శోభిల్లరు. ఈ దురదృష్టం ఏంటంటే రాక్షసులకి గురి అయిపోయాడు ఆయన. ఎంత గొప్పవాళ్ళని చేయనివ్వండి ఆ రాక్షసులు, ఏదో లోపంతో సర్వనాశనం అయిపోతున్నారు. కానీ బృహస్పతి అదృష్టం దేవతలను ఆశ్రయించాడు. అందుకని దేవతలను ఆశ్రయించడం వల్ల శాశ్వతంగా నిలబడిపోయాడు. నాకంటే 1000 రెట్లు గొప్పవాడైన శుక్రాచార్యుడిని నమ్మాడయ్యా, ఆయన అనుగ్రహంతో వీడు చాలా గొప్పవాడయ్యాడు. దేవేంద్ర, నీ పరువు మిగలాలంటే నువ్వు పారిపోవడం మంచిదని చెప్పేశాడు గురువుగారు. యుద్ధం చేస్తే సర్వనాశనం అవుతావు, శత్రువుని చంపాలి లేదా చావాలి, నువ్వు చంపలేవు చావవు, ఎంచేతంటే దేవతలు చావరు కనుక అవమానం పాలవుతావు, జైల్లో పెడతాడు వాడు ఎటు వచ్చినా. నీ ఇష్టం అనగానే బాబోయ్ నేను అది పడలేనండి అని పారిపోయేట మొత్తం స్వర్గం వదిలిపెట్టేశారట. ఎన్ని రోజులు ఈ శంఖం ఊదినా ఒక్కడో తలుపు తీయడేమిటో, తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చి చూస్తే స్వర్గంలో కల్పవృక్షం అప్సరసలు తప్ప ఒక్కళ్ళు లేరు, తెరిచిన ఇల్లులో ఉందన్నమాట అది. హాయిగా స్వర్గం ఆక్రమించేశాడు ఆయన. ఆ తర్వాత తన ప్రతినిధులను అక్కడ పెట్టాడు, శంబరాసురుడు వంటి వాళ్ళని, మళ్ళీ భూలోకానికి దిగొచ్చేశాడు. నర్మదా నదీ తీరంలో రాజ్యస్థాపన చేశాడు. అక్కడే నర్మదా నదీ తీరంలో 100 యజ్ఞాలు చేశాడు. యొక్క అశ్వమేధ యాగాలు వంటి యాగాలు ఆయన. మహాత్ముల్ని, బ్రాహ్మణోత్తముల్ని నెత్తి మీద ఎట్టు గౌరవించాడు. ధర్మం చెయ్యడం తప్ప మరొకటి ఎరగదు ఆయన. ధర్మం చేసే కొద్దీ డబ్బు పెరిగిపోయింది అండి ఆయనకి. ఇచ్చే ప్రతి రూపాయి కోట్లు తిరిగిస్తుందన్నమాట, అది రహస్యం. అంచేత పొరపాటు కూడా వాడికి 10 రూపాయలు ఇచ్చేస్తే మనకి 10 రూపాయలు జేబులోంచి పోయారు ఒక్కర్లా. ఇచ్చేది 10 అయితే 1000 రెట్లు తిరిగి వస్తుంది, గోడకు కొట్టిన సున్నంలాగా. ఒకప్పుడు పెద్దాపురంలో అష్టావధానం చేసినప్పుడు 2003 సంవత్సరంలో బచ్చు కోటేశ్వరరావు గారిని అమెరికాలో ఉంటాడు ఆయన. తర్వాత అమెరికాలో కూడా నేను వాడి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. ఆయన ఒక్క అవధానం చూసి నాకు 100,000 రూపాయలు అవార్డు ఇచ్చాడు ఆన్ ది స్పాట్. 100,000 రూపాయలు అవార్డు ఇస్తే ఆయన ఏమంటున్నాడో తెలిసే పాపం, ఎంత పొగిడించుకుంటారండి 100,000 రూపాయలు ఇస్తే మనుషులు. నేనేదో అనబోయాను, అయ్యా మీరు నన్ను ఏమనద్దు, మహాత్ములైన మీకు నేను పాండిత్యానికి మెచ్చుకుని ఇచ్చేది కాదు, సిగ్గుపడుతూ ఇస్తాను, కాస్తే ఇస్తున్నానని. మీలాంటి పుణ్యాత్ములకు ఇచ్చే 100,000 కోట్ల ధనం కంటే విలువ నాకు ఇదే ఒక్క ముక్క అన్నాడు ఆయన. మళ్ళీ నాకు రావాలని కోరుతున్నారు అనలేదు ఆయన. రేపు పొద్దున్న దీనివల్ల ఏదో లాభం వస్తుందని కాదు, ఈ పాండిత్యాన్ని తులతోచలేక ఇస్తున్నానని చెప్పాడు ఆ పుణ్యాత్ముని. ఈ పవిత్ర స్థలంలో ఒకసారి తలుచుకోవాలన్నమాట ఆయన. కొడుకులు నీ మాట వింటున్నారా, కోడళ్ళు నీవు రాగానే నమస్కారం చేస్తున్నారా, మనమలు బామ్మాన్ని ఎందుకు పనికిరావు, మూల కూర్చో టీవీ మేమే చూసుకుంటామని దెబ్బలాడుతున్నారో కంపతీసి నీ మీద, ఎందుకు నువ్వెంత బెంగపెట్టుకుంటున్నావు, నీ ముఖం చిన్నబోయింది ఏమిటని అడిగట. అప్పుడు ఆవిడ చెప్పింది, ఏం చెప్పమంటారు స్వామి, తెలుసుండి కూడా అడుగుతున్నారు, బలిచక్రవర్తి స్వర్గం మీదకి దండయాత్రకి వెడితే మా వాళ్ళంతా పారిపోయారు, నా కొడుకు ఇంద్రుడు వాళ్ళు. ఎండ కన్నెరుగని ఇంద్రుని ఎల్లాలు పలు పల్చలను జాలిపడి నేడు కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట జరినేడు త్రిభువన సామ్రాజ్య విభవం భూకోల్పోయి దేవేంద్రుడవుల తిరిగినేడు. బలి జగముల నెల్ల బలియుచునున్నాడు, వాని గెలువ రాదు వాసమునకు కలిగి ఒక్క కడిమి కూడా కదల నీడాతడు. ఏం చెప్పమంటారు, మీకు తెలియందా, బలిచక్రవర్తి వల్ల మా ఇల్లాలు, మా ఇంటి ఇల్లాలు, మా కోడళ్ళు అందరూ నశించిపోతున్నారు. ఎప్పుడైనా ఎండమొహం చూసి ఎరుగునా ఇంద్రుడి భార్య సచీదేవి. ఇవాళ అడవులలో కీకారణ్యాలలో నానాయాతన పడుతోంది. గిరిజనులు వేసుకున్న తాటాకు పాకలు ఉంటాయి, ఆ పాకల చూరు కింద తలదాచుకుంది అరుగు మీద ఇవాళ ఆవిడ. ఎంతో గారంగా పెరిగాడు ఇంద్రుడి కొడుకు జయంతుడు వైభవంగా. వాడు తిండి కోసం, బతకడం కోసం ఈ గిరిజనుల పిల్లలతో కలిసి, ఎస్టీ కుర్రవాళ్ళతో కలిసి నెత్తి మీద పేకలు పెట్టుకుని కుర్రోహ కుర్రని బతుకుతున్నాడు. 3 లోకాలు పరిపాలించే ఇంద్రుడు తన సామ్రాజ్య వైభవం కోల్పోయి అడవులలో పడి తిరుగుతున్నాడు. ఎవ్వండి చూచినా మా దేవతల యొక్క పరిస్థితిలా ఉన్నది. బలి 3 లోకాలలో అంతకంతకీ బలం పెంచుకుంటూ పోతున్నాడు. యజ్ఞాలు చేస్తున్నాడు, యజ్ఞాలలో భాగమంతా వాళ్లే మింగేస్తున్నారు. ఇంద్రుడికి ఇంత అన్నం ముద్ద పెట్టడంలా, పిల్లలు నశించిపోతూ ఉంటే, సవతి పిల్లలు వాళ్ళ వంశం వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతూ ఉంటే ఏ తల్లి మాత్రం సహిస్తుంది? మొదటి నుంచి దేవతలంటే రాక్షసులకి ద్వేషమే, ఒంటికాలు మీద లేస్తారు. అన్యాయంగా మొట్టమొదటి తగాదా పెట్టుకున్నది రాక్షసులే కదా, మీకు తెలుసు స్వామి. ఇప్పుడు నా బ్రతుకేమిటో తెలియక బాధపడుతున్నాను, మీరు కాస్త మార్గం చూపించరా అందిట. ఆయన చిరునవ్వున ఏమన్నాడో తెలుసా, భార్యామణి నీవు జ్ఞానివి, నాతో కలిసి చదువుకున్నావు, తిరిగావు, యజ్ఞాలు చేసావు, విష్ణువుని ఎన్నోసార్లు చూసావు, ఇంకా నీకు ఇప్పటికి కూడా ఈ సృష్టి రహస్యం అర్థం కాలేదా, సుఖమేమిటి కష్టమేమిటి, బంధువెవడు శత్రువెవడు, జనకుండెవ్వడు. అద్భుతమైన పద్యాలు ఇదో పద్యం అన్నమాట పోతన భాగవతంలో. జనకుండెవ్వడు జాతుడెవ్వడు, జనుస్థానంబులెచ్చోటు సంజననం వేయది మేనులే కొలది, సంసారంబులే వెంట. ఓ భార్యామణి, ఈ సృష్టిలో తండ్రెవడు, తల్లెవరు? ఈ జన్మలో తండ్రి, వచ్చే జన్మలో కొడుకు అవ్వచ్చు, ఈ జన్మలో తండ్రి, వచ్చే జన్మలో భార్య అవ్వచ్చు. ఈ శరీరం ఉన్నంత వరకే ఈ బంధం, శరీరం విడిచిపెట్టాక ఎవరికి ఎవరు బంధం? పుట్టినవాడెవడు? అసలు పుట్టడానికి మూల కారణాలేమిటి? జననం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శరీరముల యొక్క పరిమితులెంత? సంసారం అంటే ఏమిటి అసలు? వినుమా
అంతయు విష్ణు మాయా మోహ నిధా నిబంధంబు నిధానమింతటికీ జాయా విన్నబోనేటికిన్. వినుమా అంతయు విష్ణుమాయ తలపన్ వేరొండు లేదేమి అన్నాడాయన. అంత ఇది విష్ణు మాయ. ఈ మాయ వల్ల ఒకడు తండ్రిగా, ఒకడు తల్లిగా, ఒకళ్ళు కొడుకుగా, ఒకళ్ళు కోడలుగా, ఒకళ్ళు కూతురుగా, ఒకళ్ళు అల్లుడుగా, ఒకళ్ళు గురువులుగా, ఒకళ్ళు శిష్యులుగా, ఒకళ్ళు పనివాళ్లుగా, ఒకళ్ళు ప్రభువులుగా కనపడుతూ ఉంటారు. వినుమా అంతయు విష్ణుమాయ తలపన్ వేరుండు లేదేమి, ఇంక ఏమీ లేదు. మోహ నిబంధంబు నిదానమింతటికీ, ఇదంతా మోహం. ఒక మాయలో చిక్కుకుపోయాం. మన వ్యామోహం వల్ల ఈ బంధములు కనబడుతున్నాయి. భయంకరమైన బంధం ఇది. జాయా విన్నబో నేటికి, ఓ భార్యామణి ఎందుకు చిన్నబోతావు అన్నాడు. ఇక్కడ ఉందండి గొప్పతనం. ఎందుకు చిన్నబోతావు అనేటప్పుడు భార్య అనలా, జాయా. జాయా అని భార్యను ఎప్పుడు అంటారో తెలుసా? పిల్లవాడికి జన్మని ఇవ్వబోయే భార్యని మాత్రమే జాయా అనాలి. అంటే నీకు పిల్లాడు ఉడతాడు సుమాన్ అనేసాడు గబుక్కని. ఇది కాళిదాసు కూడా భాగవతాన్ని ఆదర్శంగా తీసుకునే మనకి రఘువంశంలో రాశాడు అద్భుతంగా. జాయా ప్రతిగ్రాహిత గంధమాల్యాం అని, భార్యా ప్రతిగ్రాహితనలా, సంతానము పొందబోయే తన భార్యామణి చేత ప్రతిగ్రాహితమైన గంధమాల్యములు కలిగినటువంటి ఆవుని అని అక్కడ జాయా అని వాడాడు. జాయా అంటే సంతానమును పొందబోయే స్త్రీ, పొందినా లేక పొందబోతున్నా, తొందరలో పొందాలన్నమాట ఆ మాట అంటే. అందుకని ఆ మాట వాడాడు. అంతా విష్ణుమాయ. ఈ సృష్టి అంతా తన కర్మ వల్ల ఏర్పడుతోంది. కర్మములు వేలు చేస్తాయి, కర్మములు కీడు చేస్తాయి. కర్మములే మానవుడిని పతనావస్థకి తీసుకెడతాయి. కర్మ వల్లే మానవుడు జ్ఞాని అవుతాడు. ఎవడైనా పతనమైపోతే పతనమైన వాడిని చూసి అందుకే ద్వేషించకూడదట. రేరే పాపం దుష్కర్మతో పతనం అయ్యాడని జాలిపడాలి, వాడిని పైకి తీసుకురావాలి. ఈ సృష్టిలో ఎంత నీచుండి చూచినా ఎవడైనా ద్వేషం పొందక జాలి పొందుతాడో, ఎవడు పతనమై పాడైపోతున్న వాడి మీద ప్రేమ చూపిస్తాడో వాడిని విష్ణువు దగ్గరికి లాక్కుంటాడు. నన్ను కొట్టాడే ఈ శత్రువు నశించాలనుకోకూడదు. ఆ శత్రువు మనస్సు మారి వాడు జ్ఞాని అవ్వాలని కోరుకోవాలి. భార్యామణి, శత్రువులంటా మిత్రువులంటా నీకు తెలియందేమన్నది, వీళ్ళందరూ నీ పిల్లలా నా పిల్లలా కాదు, మాయ వల్ల వీళ్ళు ఇలా పిల్లల్లా కనపడుతున్నారు. నువ్వింకా ఈ మాయలోంచి బయటపడలేక నాకు శుభం కలగాలని కోరుకుంటే ఏదైనా రక్షించినా భక్షించినా శిక్షించినా మోక్షమిచ్చినా ఆ పొండరీకాక్షుడు ఒక్కడే దిక్కు. ఆయనకి ఎలా స్తోత్రం చెయ్యాలో, ఆయనను ఎలా పట్టుకోవాలో నీకు ఉపదేశం చేస్తా. చిన్నపిల్లవాడైనా మంత్రోపదేశం చేస్తే వాడు మహాత్ముడు అన్నారు. ఇప్పుడు నీ భర్తని, నీకు ఆ భగవంతుడి మాయ తొలగడానికి దివ్య మంత్రం ఇస్తాను రమ్మని ఆయన చెవిలో మంత్రోపదేశం చేశాడు. స్వామివారి మంత్రం, వాసుదేవ మంత్రాన్ని, తారక మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఈ మంత్రమును చదువుకుంటూ 12 రోజుల పాటు నేటి నుంచి పయోభక్షణం అనే వ్రతం చెయ్యి. పయోభక్షణము అంటే ఆవు పాలు మాత్రమే తాగుతూ చేసే వ్రతం. ఈ వ్రతంలో ఇక పెసరట ఉప్మాలు తినకూడదు, పళ్ళు తినకూడదు, ఇక పలహారం చేయకూడదు, కేవలం పాలు మాత్రమే కాస్త పంచదార వేసుకుని తాగచ్చా, పంచదార కూడా వేసుకోకూడదు అంటున్నాడు మళ్ళీ ఆయన. ఎలాంటి పాలు తాగాలి? ఆవు దూడని ముందు వదిలిపెట్టాలట ఆవు దగ్గర. దూడ పాలు తాగేసాక కొంచెం మిగులుతాయి కదా, ఆ పాలు తీసుకోవాలట. ఎన్నుంటే అన్ని, ఆవు దూడ దాన్ని ఇష్టపడి తాగినవండి, ఇన్ని ఒక్క మిగిలిన పాలు. ఆ పాలు పితుక్కొని 12 రోజుల పాటు ఇవే తాగాలి. ఇంకా మంచినీళ్ళు కూడా తాగకూడదు, గాలి పీల్చుకోవాలి, ఈ పాలు తాగాలి అంతే. ఏమండి ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో కాసిన మంచినీళ్ళు ఎవరండి అని అడగకూడదట. అప్పుడప్పుడు ఇలాంటి వ్రతం చేసేటప్పుడు ఇంట్లో వాళ్ళు కొంచెం ప్రలోభ పెట్టి పర్లేదు లేవే గురువుగారు అలాగే అంటారు, కొంచెం మామిడి పండు రసం రహస్యంగా అలాగే అంటారు ఇంట్లో వాళ్ళు. అప్పుడు ఆ మామిడి పండు రసం తాగకూడదు, కొంచెం లోభించకూడదు. మామిడి పండు రసం తాగినప్పుడు శుభ్రంగా హైగా పెసరట్టు ఉప్మా తినచ్చు, దానికి దీనికి తేడా ఏం లేదు. ఆవు పాలు అంటే ఆవు పాలు మాత్రమే చెయ్యాలి. ఇంక ఈ 12 రోజుల వ్రతంలో నియమాలు ఏమిటి అంటే, పాడ్యమికి ముందు వచ్చేటటువంటి అమావాస్య నాడు, అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి, ఈ రెండు దీనికి ముఖ్యమట. అమావాస్య నాడు అడవికి వెళ్ళి అడవి పంది తవ్విన మట్టి తీసుకొచ్చి ఆ మట్టి ఒళ్ళంతా పూసుకోవాలి. పాడ్యమి నాడు ఆ మట్టి అంతా ఒళ్ళు పూసుకున్నాక స్నానం చెయ్యాలట. అమావాస్య నాడు ఒళ్ళంతా మట్టి పూసుకుని, ఇప్పుడు చూడు నలుగు పెట్టుకున్న వాళ్ళు గంటనంతారు అలాగా, మొత్తం అమావాస్య అంతా మట్టి పూసుకుని అలా ఉండిపోవాలి. పాడ్యమి నాడు స్నానం చేయాలి. తదనంతరం ద్వాదశి వరకు హరిభజన చెయ్యాలి. ద్వాదశి నాడు ఈ వ్రతం మొదలెట్టాలి. ద్వాదశి నుంచి 12 రోజుల పాటు కేవలం ఆవు పాలు, అవి కూడా ఆవు దూడ తాగగా మిగిలిన కాసిరి పాలు తాగాలి. పగలంతా హరిభజనే చెయ్యాలి. రాత్రి మాత్రమే నిద్ర అవ్వాలి. పగలు పడుకోకూడదట. హాయిగా భోజనం చేసి మధ్యాహ్నం ఉపన్యాసం అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి 3:30 గంటలు పడుకుంటానంటే కుదరదు ఈ వ్రతానికి. ఉపన్యాసం వినే వాళ్ళు విని శుభ్రంగా పడుకుని వచ్చి వెళ్ళచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చి నిద్రపోతారు. నాకు నేను ఎక్కడ పడినో అక్కడ ఏమంటే వాడి కష్టం. అంటే అది వీళ్ళు మాత్రం ఒక 5-6 గంటలు నిద్రపోయి శుభ్రంగా వాళ్ళు వస్తే 5 గంటలకి మంచి వాళ్ళు అయితే వస్తారు, దుర్మార్గులు ఇంటికి పోయి నిద్రపోతారు. నేనల్లా వేదవ్యాసులు వారు అన్నారు అన్నమాట. ఈ విధంగా హాయిగా పగలు నిద్రవ్వకుండా రాత్రి నిద్రవ్వాలి. మళ్ళీ పాలు కూడా 2 పూటలు తాగకూడదట. పగలు తాగాలి, రాత్రి తాగకూడదట. ఒంటి పూట అన్నమాట. అది వ్రతం అంటే, ఉపవాసం అంటే. ఈ 12 రోజులు తల దువ్వుకోకూడదు. స్నానం చేసి చాలా తుడిచేసుకోవాలి, అట్టే పెట్టాలట. అద్దంలో గయ్ గయ్ అని మళ్ళీ రంగు వెలిసిపోయింది, మన జుట్టుకు రంగు వేయడాలి, ఇవేం పనికిరం. ఈ 12 రోజులు కట్టి విడిచిన గుడ్డ కట్టకూడదు. పొరపాటును కూడా ఓసారి ఇప్పిన తర్వాత గుడ్డ కట్టకూడదట మళ్ళీ. అలా కట్టి విడిచిన గుడ్డ కడితే ఐశ్వర్యం ఉండనని చెప్పింది ధర్మరాజు గారి చరిత్ర. అదేగా జోదంలో ఓడిపోయాక లక్ష్మీదేవిని పక్కకు తప్పుకోమందిట దరిద్ర దేవత. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, ఎలా విడిచిపెట్టనే, కట్టి విడిచిన గుడ్డ కట్టడా రాజు. ఒకసారి కట్టి పక్కన పెట్టిన గుడ్డ మళ్ళీ ఉతకకుండా కట్టడం, అలాంటి వాడిని నేను ఎలా విడిచిపెడతాను, అడవిలో ఉన్నవాడిని ఏదో రకంగా రక్షిస్తానందిట. అలా రక్షించింది కాబట్టి అక్షయ పాత్ర వచ్చింది ఆయనకి. ఎప్పటికప్పుడు శుభాలు వచ్చాయి. అక్కడ కూడా యజ్ఞాలు చేశారు అడవిలో వాళ్ళు. అంచేత కట్టి విడిచిన గుడ్లు కట్టకూడదు. పాచిముఖంతో బయటికి రాకూడదు. అంటే లేవగానే మొహం కడగాలి. కొంతమంది లేవగానే మొహం కడగకుండానే కాసేపు కూర్చుని అటు తిరిగి ఇటు తిరిగి 30 తిరిగి తర్వాత కాఫీ తాగి అప్పుడు మొహం కడుగుతారు. దరిద్ర లక్షణాలు ఇవన్నీ. బెడ్ కాఫీలు పనికిరావు, అప్పుడు థ్రెడ్ తెగుతుంది. అంచేత జాగ్రత్తగా లేవగానే ముందు మొహం కడగాలి సుమా, పవిత్రంగా మాట్లాడాలి సుమా. ఎట్టి పరిస్థితుల్లో పక్కవాడిని ఈ కాలంలో తిట్టకూడదు. వాడు సుంటట, వీడు పెంటట, వీడు గంటట, వీడు మంటట అని ఎవరిని అనకూడదు. అందరినీ పొగిడితే పొగుడు, లేకపోతే తిట్టకు. ఈ కాలంలో పొరపాటును కూడా కోపం తెచ్చుకోకూడదు. 12 రోజులు వ్రతంలో కోపం వస్తే మొత్తం వ్రతం అంతా నాశనం అయిపోతుంది. నేను ఇవాళ చెప్పారండి ఏకంగా, ఎంత కష్టం మరి. కోపం రాకుండా ఉండాలని ఇంకెంత కష్టం మరి. కాఫీ అంటాడు పొద్దున్నే లేవగానే. వాళ్ళు ఆవిడ తేలేదనుకోండి, దిక్కుమాలిందానా, ఫిల్టర్ కాఫీ తెమ్మంటే తేవా, మళ్ళీ నాకేమో దిక్కుమాలి కాఫీ తెస్తావా, లేట్ తెస్తావా, అందులో దాన్ని ఏంటంటారు బ్రూ కలిపి తెస్తావా అని గైగేలి ఆడిపోకూడదు. కోపాన్ని చేయించాలంట. చాలా కష్టం అండి బాబు. మీకు చెప్పాను ఒకసారి కోపం చేయించడం ఎంత కష్టం. ఒక ఆయన నాలాగే పురాణం చెప్పడానికి ఆసనం మీద కూర్చున్నాడు, పురాణం చెప్తాం. భక్తులారా, 25 తపస్సు చేసి కోపం చేయించాను అన్నట్ట. అనగానే తిన్నగా ఉంటారా, ఒక ఆయన లేచాడు కొంటిగా, గురువుగారండి మీకు నమస్కారం, మీరు 25 తపస్సు చేసి కోపం చేయించారని అడిగట. ఎస్, మేము కోపం చేయించామన్నట్ట. మీరు నిజంగానే కోపం చేయించారని అడిగాడు ఆయన. అవునయ్యా, నేను కోపం చేయించానన్నట్టు. మీరు నిజంగానే కోపం చేయించారండి అన్నట్టు మళ్ళీ ఆయన. ఎన్నిసార్లు అడుగుతో నీ మోహన్ తగలయ్యా, 25 తపస్సు చేసి కోపం చేయించాను అన్నట్టు. మీరు నిజంగానే కోపం చేయించారన్నట్టు ఈయన. లాగి గోపు మీద కొడతాను దిక్కుమాలిన పేరుగా. ఇందాకుండా చూస్తున్నాను, 25 తపస్సు చేసి కోపం చేయించాను కోపం చేయించానంటే నిమిషానికి ఒకసారి కోపం చేయించారో కోపం చేయించారంటావా, చర్మం తీస్తాను నేను కోపం చేయించానన్నట్టు. ఇలా ఉంటాయి. అంచేత ఈ 12 రోజులు అలాంటి కోపం రాకూడదు. రెచ్చగొట్టేవాళ్ళు దొరుకుతారు ఆ టీంలో. అప్పుడు కొంచెం జాగ్రత్తగా సహనంతో ఉండాలి. ఇదిగో ఇవన్నీ నియమాలు చేసుకో. ఈ 12 రోజులు నీ భర్తను తప్ప పరపురుషుడు తలుచుకోకూడదు. మా బావకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు, మధ్యలో ఈయనకి ఇచ్చారు అనుకోకూడదు. ఇక మీ భర్తనే తలుచుకోవాలి. పాత భావన వదిలి, వాడు జావ అయిపోయాడైనాడు అంచేత ఇలాగ నీ భర్తని తలుచుకుని ఈ నామం చేసుకుంటూ వాసుదేవ నామం 12 రోజులు ఈ వ్రతం చేశావో ఇక చూసుకో నీకు మహిమ అన్నాడు. ఆవిడ నిజంగా వ్రతం చేసింది. అప్పుడు కనబడ్డట ఆశ్చర్యంగా, హార కుండల కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును, సుందర పాల నాసాధర వదన కర్ణుండును, నీల నీరద వర్ణుండును, కంబుకంధరుండును, ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును, శ్రీపుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడైన ఆ పుండరీకాక్షుణ్ణి ఆవిడ దర్శనం చేసుకుని రెండు చేతులు తోడించి సాష్టాంగ దండ ప్రణామం చేసేసింది. ఒకసారి పులకించిపోయి, స్వామి పరమ, నీవు సత్తస్వరూపుడివి, శాంతస్వరూపుడివి, సుగుణాల రాశివి, కల్పవృక్షంలాగా కోరిన కోరికలు తీరుస్తూ ఉంటావు. యజ్ఞేశ యజ్ఞ భావన, నువ్వు యజ్ఞేశ్వరుడివి,
యజ్ఞం నీలోనే చూడవచ్చు. యజ్ఞ పురుషుడివి, యజ్ఞ భుక్కువి, యజ్ఞ దాతవి, యజ్ఞ కర్తవి, అన్నీ నీవే. అటువంటి నీకు అజ్ఞానం తొలగడం కోసం విజ్ఞాన విధంతో నమస్కరిస్తున్నాను. తజ్ఞులు మరి ఏ వేపుకి మనస్సు పోనివ్వకుండా తను వాంగ్మనములు యజ్ఞేసి నీకు నిచ్చిన మనస్సు, శరీరం, వాక్కు మూడు ఇవ్వాలి. త్రికరణ శుద్ధిగా నిన్ను కొలిస్తే వాళ్ళు నిన్ను పట్టి గెలుస్తారు స్వామి అని ప్రార్థిస్తే అప్పుడు ఆయన చెప్పాట, నీకు నేను కుమారుడినై పుడుతున్నాను. పుట్టి నీ కుమారుడు ఇంద్రుడికి స్వరాజ్యం తిరిగి అందజేస్తాను. నేటి నుంచి నన్ను తలుచుకో, నీ భర్తని ప్రేమించు అన్నట్ట. ఆ క్షణమే ఆవిడ భర్తను తలుచుకున్నది, హరిస్మరణ చేసింది, క్రమంగా గర్భవతి ధరించిందిట. గర్భమయ్యింది, 12 నెలలు మోసింది ఏకంగా. 9 నెలలు మోస్తే 10వ నెలలో పురుడు రాకపోతే తీసుకుపోతారు డాక్టర్ గారి దగ్గర, బర్రును కోసేసి సిజేరియన్ లాగేస్తాడు వాడు. అలా లాగల 12 నెలలు హాయిగా గర్భంలో ధరించిందిట ఆ తల్లి. వాసుదేవ పుండరీకాక్ష అన్నదట, సరిగ్గా 12 నెలలు పూర్తయ్యాయి. రవి మధ్యాహ్నమున చెర్రింప, రవి మధ్యాహ్నమున చెర్రింప, గ్రహతారాచంద్ర భద్రస్థితి శ్రవణద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజాత లగ్నం బునం భువనాధీసుడు పుట్టే పావన మహాపుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. శుభముహూర్తంలో పరమ పతివ్రత తరుణి శిరోమణిగా ప్రసిద్ధికెక్కిన అదితికి, దేవతలకి తల్లి అయిన అదితికి, మహాపుణ్యమైన వ్రతం చేసిన అదితికి భువనాధీశ్వరుడు విష్ణువు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు? అది భాద్రపద మాసం. సూర్యుడు సరిగ్గా మధ్యాహ్నం నట్టనడినెత్తినున్నాడు. దానిని అభిజిల్ లగ్నం అంటారు. అభిజిన్ ముహూర్తం అంటే అదనమాట 11:45 నుంచి 12:30 మధ్యలో ఉంటుంది. సరిగ్గా అప్పుడట గ్రహములు సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి, కుజుడు, తర్వాత శని, ఈ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయట. అదిగో అప్పుడు పుట్టాట. నక్షత్రములు శుభస్థానములలో ఎక్కడ ఏవి ఎలా ఉండాలో అలా ఉన్నాయి. చంద్రుడు కూడా శుభదృష్టితో చూస్తున్నాడు, వక్ర దృష్టితో చూడటంలా. అలాంటి వేళ అది శ్రవణ నక్షత్రం. శ్రవణ అన్నారు, తిథి ద్వాదశి. ఆ సంజాతాన్ని ఏమంటారు? శ్రోణ అంటారు. అటువంటి వేళ అభిజిత్ సంజాత లగ్నంలో ఆ మధ్యాహ్నం వేళ ఇన్ని శుభస్థితులలో వామనమూర్తి పుట్టాడు. ఎప్పటికి కూడా మనం పట్టించుకోం, కానీ కేరళ వాళ్ళు చాలా భక్తితో పూజిస్తారు. వానం పండగ అంటారు చూసారా. వానం అంటే ఏంటి? వామన జయంతి. వాళ్ళ భాషలో వానం అయిపోయింది. వామన జయంతి అంటే అదనమాట. సరిగ్గా భాద్రపద శుక్ల ద్వాదశి నాడు స్వామివారు పుట్టాడు. అది వానం పండగ. ఆనాడు ఆయన పుట్టాడు. పుట్టి పుట్టడంతో సప్త సముద్రాలు స్వచ్ఛంగా పొంగాయి. ఆకాశంలో మేఘములు మధ్యలో వాయించినట్టు ఉరిమాయి. పుష్పవర్షం కురిపించారు దేవతలు. ఆడారు అప్సరసలు, పాడారు గంధర్వోత్తములు. ఋషులు పులకించిపోయి అర్ఘ్యప్రదానం చేశారు. ప్రకృతి గగురు పొడిచింది. చెట్లు పూలవాన కురిపించాయి, చిగుళ్ళిచ్చాయి. నదులు స్వచ్ఛంగా ప్రవహించాయి. ఎక్కడ చూచినా ప్రతి వ్యక్తికి ఏదో తెలియని బ్రహ్మానందం, పవిత్ర బుద్ధి వచ్చేసిందిట. మహాత్ములు పుడితే అందరికీ బుద్ధి బాగుంటుంది, దౌర్భాగ్యులు పుడితే బుద్ధి, మన బుద్ధి కూడా మారిపోతుంది అన్నారు. అలా సకల లోకాలని బ్రహ్మానందం కలగజేస్తూ వామనుడు పరమ పూజ్యుడు పుట్టుకొచ్చాడు. ఆడవాళ్ళకి హరిమధ్య అని పేరు. అంటే సింహము నడుము వంటి నడుము కలది అని. అందరినీ హరిమధ్య అనడం దండగట. నిజమైన హరిమధ్య ఈవిడ. ఎందుకంటే హరి అంటే విష్ణువు, మధ్య అంటే నడుములో ఉన్నాడు గనక. నిజంగా విష్ణుమూర్తిని తన కడుపులో పెట్టుకున్న ఆవిడే నిజమైన హరిమధ్య అన్నారు. అటువంటి హరిమధ్యకి 12 రోజులు పురుడు పరిపాలించారట. పురుడీ బోటికి అంబిక. ఈ అమ్మవారికి అదితికి సాటి వచ్చేవాళ్ళు ఎవరు అంటే పార్వతే సాటి వస్తుంది. ఈవిడికి లక్ష్మీదేవే సాటి వస్తుంది. సరస్వతీదేవే సాటి వస్తుంది. ఇంకెవరూ సాటి రారు. ఎందుకంటే లక్ష్మీదేవికి భర్త అయిన వాణ్ణి కడుపులో మోసింది, పార్వతీదేవికి సోదరుణ్ణి కడుపులో మోసింది, సరస్వతీదేవికి మామగారిని కడుపులో మోసింది, కాబట్టి ఈవిడికి పురుడు అంటే ఈవిడికి సాటి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు అంటూ దేవతలు ముత్తయిదువులు వచ్చి 12 రోజులు పురిటి స్నానం చేయించే వరకు జాగ్రత్తగా చూసుకున్నారన్నారు ఆవిడ్ని. 12 రోజులకే స్వామివారు పొట్టిగా 3 అడుగులు పడైపోయాట, సజ్జోగర్భం వెంటనే వచ్చాడు ఆయన, చక్కగా అందంగా ఉన్నాడు, ముచ్చటగా ఉన్నాడు, గుండు గీకేశారు ఆయనకి, ఉపనయనం చేశారు. అతిథి కశ్యప ప్రజాపతి బ్రహ్మగారిని పిలిచి యజ్ఞోపేతం వేయించేశారట, బ్రహ్మోపదేశం చేశారట కశ్యప ప్రజాపతి. ఉపనయనం అయినప్పుడు కానుకలు ఇవ్వాలి, అందరూ తలో కానుక ఇస్తారు, పిసిరుగుట్టాళ్ళు రూపాయి పారేసిపోతారు రహస్యంగా జోల్లో, కానీ సాక్షాత్తు జగన్మాత అన్నపూర్ణది వచ్చిందిటండి అక్కడికి. ఉపనయన సమయంలో అన్నపూర్ణ విశ్వేశ్వర వల్లభ ఆవిడ వచ్చింది, నాయన మొట్టమొదటి భిక్షని వేస్తానందుట. మరి భిక్షా పాత్ర ఎవరిస్తారు? పాత్ర కూడా ఉండాలిగా. యక్షేశ్వరుడు కుబేరుడు వచ్చి బంగారపు చెప్పి ఇచ్చాట, ఆ చెప్ప బొచ్చు ఇవ్వగానే ఆ బొచ్చు పుచ్చుకున్నాడు ఈయన, భిక్షాందేహి అన్నాడు. అక్షయమన్నుచున్ను భవాని ప్రథమ భిక్ష నరేంద్ర, అక్షయమస్తు అని భవానీదేవి అన్నపూర్ణాదేవి తొలి భిక్ష పెట్టిందిట. బోణి మంచిది కాబట్టి తర్వాత ఆయన సక్సెస్ అయ్యాడు. అంచేది ఇప్పుడు బోణి బాగుండాలి, చదివింపుల్లో కూడా అంతే. మంచివాడు ఎవడో 10 రూపాయలు ఇస్తే తర్వాత 1000 వస్తాయి, దిక్మాలాడు ఎవడో ఇచ్చాడు అనుకోండి అంతే విడికి, 7 రోజులు పురాణం అయ్యాక విడికి మిగిలేదు, అది వచ్చే మిగులుతుంది. అంచేత అన్నపూర్ణాదేవి జగన్మాత ప్రథమ భిక్ష వేసిందిట, మంచి అద్భుతమైన భిక్ష వేసిందిట. సంధ్యావిహీనా పశుభిస్సమానా, సంధ్యావందనాది కార్యక్రమాలు చెయ్యని వాడు ఎన్ని తపస్సులు చేసినా వ్యర్థం, వాడు ఉపాసన వ్యర్థం, అందుకే వాళ్ళు పశువులతో సమానం అని చెప్పారు. మొండితనంతో మా ఇష్టం అంటే దానికి ఎవడేం చేయలేడు, కానీ శాస్త్ర నియమం అది. అయితే ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం రావచ్చు, భక్త కన్నప్పు లాంటి వాళ్ళు ఏమీ లేకపోయినా లేదు తరించలేదాని, వాడి పుట్టుకని మనం మర్చిపోకూడదు, వాడు ఏ అర్హత లేని సామాన్యుడు, వాడు మొండి భక్తితో ఆ స్థాయికి వెళ్ళాడు. వాడి స్థాయిలో ఒక అద్భుతమైన లక్షణం ఉన్నది, శివుడి కోసం కన్ను తీసిచ్చాడు. మనం కూడా కన్నో కాలో తీసి శివుడికి ఇవ్వగలిగే స్థాయి ఉన్నప్పుడు మేము సంధ్యావందనం చేయక్కర్లేదు, మాకేమక్కర్లేదు అంటే సరిపోతుంది. కానీ నీ దగ్గర స్థాయి లేనప్పుడు ఈ పిచ్చమాటలు మానేసి శాస్త్ర ప్రకారమే ఉపాసన చెయ్యాలి అన్నారు. అది ఒక కఠిన నియమం అంతే. ఎందుకు ఇలా చెయ్యాలి, అవి లేకపోతే లాభం లేదా అనడానికి లేదు. ఎప్పుడు వేదము రాజులేగా శాసిస్తుంది, ఆ శాసనాన్ని విని తీరాలి అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు అంటే వేద పురుషుడు కనుక, అందువల్ల ఆయన కూడా ఉపనయనం చేయించుకున్నాడు. ఎప్పటికప్పుడు కృష్ణ అవతారంలో ఉపనయనం చేసి రోజు సంధ్యావందనం 3 పట్ల చేయలే, వామనుడిగా చేశాడు, రాముడిగా చేశాడు, తాను చేసి ఇతరులను చేయమన్నాడు ఆయన. ఆ మహాత్ముడు ఉపనయనం చేసినప్పుడు సకల దేవతలు కానుకలు ఇచ్చారు, జపమాలు ఇచ్చారటండోయ్ సరస్వతీదేవి గారు, అది గొప్ప విషయం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కానుక ఇస్తారుగా, అమ్మవారు సరస్వతీదేవి మావయ్య గారికి ప్రత్యేకంగా జపం చేసుకోమని దండ ఇచ్చిందిట. ఆ స్ఫటికమాలు ఇలా పుచ్చుకుని రోజు వాసుదేవ వాసుదేవ అని తన నామం తానే చేసుకున్నాడు ఆయన. తదనంతరం యక్షేశ్వరుడు భిక్షాపాత్ర ఇచ్చాడు, అక్షయమంటూ భిక్షలో ఆ భిక్షాపాత్రలో అన్నాన్ని పెట్టింది అన్నపూర్ణాదేవి భవాని. పూర్ణ భిక్ష నరేంద్రనాడు మళ్ళీ పూర్తి భిక్ష భిక్షాపాత్రకి నిండుగా పెట్టింది, కానీ వెలితిగా పెట్టల. అందుకే మహాత్ములు తమ పక్కన కూర్చున్న వాడికి శుభ్రంగా విస్తరణంగా వేస్తారు, కారణం అది. పూర్ణ భిక్ష అన్నారు, ఏదో 2 మామిడికాయ ముక్కలు ఇస్తే లాభంలా, వద్దా వద్దా అనకూడదట. తినేవాడు కూడా శుభ్రంగా తినాలి, భగవంతుడు కడుపిచ్చినది తినాలి. అందరం మాబోటి వాళ్ళు అలాగే తినలేము, వీళ్ళకి భాగవతమే ఆహారం, తినగలిగిన వాడు తినాలి అన్నారు. ఆ తదనంతరం అక్కడికి వచ్చిన మహానుభావులందరినీ పిలిచాడు వామనుడు. నేను ఇప్పుడే యాచనకి బయలుదేరుతున్నాను, బ్రహ్మచారి చదువుకునే రోజుల్లో యాచనతోటే చదువుకోవాలి. ఈ లోకంలో అడిగితే ఇచ్చే మంచి దాత ఎవడైనా ఉన్నాడా? దాత ఎలా ఉండాలి అంటే అడిగినప్పుడు దిక్కుమాలాడు అడిగాడు రా మా ప్రాణం తినేస్తున్నాడు రా అని విసుక్కోకూడదు, మనస్ఫూర్తిగా ఇవ్వాలి, భక్తితో ఇవ్వాలి. అటువంటి దాత సామర్థ్యం కూడా కలిగిన దాత, మళ్ళీ దాత పేదవాడైతే బాధ, అంచేత కొంచెం ఇవ్వగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఆయనకి తెలియక అసలు ఎవరి కోసం పుట్టాడు ఆయన, అయినా అడుగుతున్నట్ట
లౌకికాచారాన్ని అనుసరించి. అప్పుడు వాళ్ళు అన్నారట, కలరు దాతలు అర్థులు కలరు. ఈ లోకంలో ఇచ్చే మహానుభావులకి లోటు లేదు, దాతలు ఉన్నారు. ఇదిగో అర్థులు ఉన్నారు అడిగేవాళ్ళు, ఇచ్చిన దానికి సంతోషపడి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, అడిగితే తగిన ధనం రాక బాధపడి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ లోకంలో దాత అంటే దాతృత్వంలో తనకి సాటి లేనివారు అని పేరు తెచ్చుకున్న వాళ్ళలో ప్రధానుడు ఎవరయ్యా అంటే ఆయనే బలిచక్రవర్తి. కశ్యప ప్రజాపతి వంశంలో జన్మించిన మహానుభావుడి దగ్గరికి వెడితే ఇది అది అనే తేడా లేకుండా ఏ వస్తువైనా సరే ఆయన ఇచ్చేస్తాడు. వెళ్ళిన దాతలు ఇక బాబోయ్ మొయ్యలేం అన్నంత ఇస్తాడు ఆయన. అనగానే అయితే నేను ఇప్పుడు అక్కడికే వెడతా. ఆయన ఎక్కడున్నాడు? నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞ దీక్షలో ఉన్న ఆయన దగ్గరికి వెడితే మీకు కావలసినవన్నీ వస్తాయి అన్నారు. వెంటనే ఈయన బయలుదేరాడు, మహావేగంగా బయలుదేరాడు, దూక్కుంటూ వెళ్ళాడు. ఆయన చూస్తే కరువుడు అంటే పొట్టివాడు. ఈ కరువుడు ఎగిరెగిరి దూకి మహావేగంగా వెళ్ళిపోతుంటే కొందరు నడిస్తే మాయించి వేగంగా దూకినట్టు ఉంటుంది, కొంతమంది ఎందుకు వచ్చి నడకరా బాబు దిక్కుమాలాడు చంపుతున్నాడు అన్నట్టుగా అలా 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 వెడతారు. ఈయన దూకేట దూకుతూ ఉంటే ఆ నడక వేగానికి భూమి కిందకి దిగిపోయిందిట. ఆ భూమిని మోస్తున్న ఆదిశేషుడు 1000 పడగలు వంగిపోయాయిట. ఆశ్చర్యం చూడండి, దెబ్బకి తట్టుకోలేకపోయాడు ఆదిశేషుడు. ఇది ఎక్కడ గొడవ, ఇంత వేగంగా ఎందుకు నడుస్తూ, కొంత మెల్లిగా వెళ్ళు నాయన అన్నట్ట. మృగ్గి ఉరగేంద్రుడు, ఆదిశేషుడు అలా వంగాడు. ఆనాడే భూమి కొంచెం వంగి భూకంపం వచ్చింది భూమి మీద వాళ్ళకి. మళ్ళీ ఆయన ఏదో సెట్ అయ్యాడు, లేకపోతే ప్రమాదం వచ్చి పడేదన్నారు. అలా వెళ్ళాడు ఆయన. దారిలో అత్యంత పవిత్రమైన నది, సుఖప్రదమైన నది, నదులలో కొన్నింట్లో స్నానం చేస్తేనే మోక్షం, కానీ దర్శన మాత్రం చేత పవిత్రం చేసే దివ్య నది నర్మద. ఆ నర్మదా నది దగ్గరకు వచ్చాడు ఈ వటుడు. శర్మద యమదండ క్షతవర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబునివారిత దుర్మద నర్మద తరించే త్రోవన్ వటుడు. నర్మదా నది అంటే యముడు పాపాలు చేసిన వాడిని చావుగొడతాడు. మామూలు పాపాలు కాదు, మహాభయంకర పాపాలు చేసిన వాడినైతే కుళ్ళబడి చేస్తాడు. యముడి దండము నుంచి వచ్చే దెబ్బల నుంచి వచ్చే రక్తం అంతా ఇంత కాదు, కానీ నర్మదలో స్నానం చేస్తే ఏం చేస్తుందిట, యమధర్మరాజు గారి దెబ్బలు మన శరీరానికి తగలకుండా గాయం అవ్వకుండా కవచంలా కాపాడుతాడు. కవచం వేసుకుంటే పైన ఎన్ని దెబ్బలు కొట్టినా తగలవుగా మనకి. యమదండక్షతవర్మద అంటే అదనమాట, యముడి దెబ్బలు తగలకుండా కవచమిచ్చి కాపాడుతుంది. అంటే అంతరార్థం ఏమిటంటే నర్మదలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, పాపాలు చేసిన వాడికి ఇంకా యముడి దండం దెబ్బలు ఎందుకు ఉంటాయి, స్వర్గానికి పోతాడు. అది నర్మద యొక్క గొప్పతనం. ఈ లోకంలో ఎప్పుడో ఒకప్పుడు ఏ స్త్రీ అయినా వరిస్తుందేమో, కానీ అస్సలు జీవితంలో ఎంత గింజుకున్నా ఎన్ని తపస్సులు చేసినా ఒక మాదిరిగా వరించని స్త్రీ ఉన్నది. ఆ స్త్రీయే మోక్షకాంత. ఈ మోక్షకాంతని కూడా వరించేలాగా మనస్సు మార్చే లక్షణం ఈ నర్మదకు ఉందిట. నర్మదలో స్నానం చేస్తే మోక్షం వస్తుందని అర్థం అన్నమాట. అంబునివారిత దుర్మద, మానవుడికి మహాహంకారం అంతకంతకీ పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు. ఈ దుర్మదాన్ని తన జలములో స్నానం చేసినంత మాత్రం చేతనే తొలగిస్తుందట. నర్మదలో స్నానం చేసేవాడికి అహంకారం ఉండదు. అదిగో అటువంటి నర్మదని దాటాలి కదా, దాటేటప్పుడు పడవలేదు అక్కడ, యువతల నుంచి అతనికి చెంగుని దూకేశాట. అది ఆయన గొప్పతనం. మహానుభావులైతే భగవంతుడి భక్తితో నమ్ముకుంటే ఈవల నుంచి ఆవలకి నదులు దాటగలరు అని చెప్పారు. అందులో ఆయన సాక్షాత్తు వామనుడాయి దూకేశాట. అలా వెళ్ళి 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 నర్మదా నదీ తీరంలో పరమసాత్వికుడై నిరహంకార స్థితిలో బ్రాహ్మణోత్తములను పూజిస్తూ యజ్ఞం చేస్తున్నటువంటి బలిచక్రవర్తిని చూచాడు. బలి యొక్క యజ్ఞవాటికను చూశాడు. పెద్ద పెద్ద యజ్ఞశాలలు, తాటాకు పందిళ్ళు వేసేశారు, చల్లగా ఉంది అక్కడ. వేసవికాలం ప్రభావం లేదు. ఈ ఓ పక్కనేమో భోజనశాలలు, ఒకచోట పత్నీశాల, ఒకచోట యజమానశాల, ఒకచోట ఆగ్నిధ్రశాల, ఇలా రకరకాలు. వీటితో పాటు వేద పండితులు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల పండితులు ఉండాలో అన్ని వాళ్ళు వచ్చేటండి వాళ్ళ వాళ్ళ బ్రాంచెస్తో పాటు. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, ఋగ్వేదం వాళ్ళు, సామవేదం వాళ్ళు అందరూ వచ్చి పడిపోయారు. కొందరు ఘనాపాఠీలు, కొందరు జటాపాఠీలు. ఇలా ఘన జట, ఈ ఘన అనే శబ్దం స్త్రీలింగము ఉంది, పుల్లింగము ఉంది, ఘనపాఠి ఘనాపాఠి రెండూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు వచ్చారు. శాస్త్రాలు చదువుకుని ఢయ్యుడు వాళ్ళు వచ్చారు, ఛందస్సు రాసేవాళ్ళు వచ్చారు, భజన పరులు వచ్చారు, అన్ని రకాలలోనూ పండితులు వచ్చారు, పౌరాణికులు వచ్చారు, ఇతిహాసాలు చెప్పే ఐతిహాసికులు వచ్చారు. ఇలా ఒకరిద్దరు కాదు, సమస్తమైన వాళ్ళందరికీ శాలలు ఇచ్చారట. కొంతమంది వందల కొలది శిష్యులతో వచ్చి కూర్చున్నారు, కొంతమంది ఎక్కువ మంది శిష్యులు లేరు. పాపం ఏం చేస్తాం, వాళ్ళ వాళ్ళ అదృష్టం. ఇలా అందరూ వచ్చి కూర్చోవడం చూశాడు ఈయన. చండస్ఫూర్తి వటుండుగంచే బహుధా జల్పన్ నిశాటంబు వద్దండాహూతమునీంద్ర బిభ్యదమృతాంధస్యద్ధకూటంబు వేదండస్యధ్వజినీకవాటము మహోద్యద్ధోమ సంచన్న మార్తండస్యందన ఘోటమున్ బలిమఖాంతర్వేదిగా వాటమున్. చండస్ఫూర్తి వటుండుగాంచే మహావేగంగా వెళ్ళిన వామనమూర్తి చూశాడు. దేన్ని చూశాడు? బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞ వాటికని చూశాడు. ఆ వాటిక ఎలా ఉందో చెప్పారు ఇందులో. బహుధా జల్పన్ నిశాటంబు, అక్కడంతా నిశాటులు అంటే రాక్షసులు, రాత్రిపూట తిరిగేవాళ్ళు అన్నమాట. వాళ్ళు రాక్షసులు ఉన్నారు. రాక్షసులు ఎక్కడుంటే అక్కడ ఏం చేస్తారు? అందరూ కలిసి కూర్చుని సొల్లు ఒకటే సోది అనమాట. ఈ చీర ఎంత కొన్నారు? ఆయన వేసుకున్న పంచి మంచిదంటారా? సామాన్యమైందా? ఇంతకీ ఆయన మంచివాడా కాదా? వాడు తాగుతాడా తిరుగుతాడా? వీడు పుణ్యాత్ముడా పాపాత్ముడా? ఇలా దరిద్రపు కబుర్లు చెప్పుకుంటూ గొణుక్కుంటున్న వాళ్ళు. అందుకని బహుధా జల్పత్ నిశాటంబు, రకరకాలుగా వాక్కుంటున్నటువంటి గొణుక్కుంటున్నటువంటి రాక్షసుల సమూహం ఒక పక్కన. అంచేతే పురాణాల్లో అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారే, సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారే, వీళ్ళందరూ రాక్షసులు అని చెప్పారు. నేను చెప్పలా, వేదవ్యాసులు వారు చెప్పారు. నేనేం చేయను, నా కర్మ, ఆయన చెప్పింది చెప్పేస్తున్నాను. అంచేత నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటున్నారట రాక్షసులు. ఇక ఓ పక్కన వద్దండాహూత మునీంద్ర బిభ్యదమృతాంధ సిద్ధ కూటంబు, మధ్య మధ్యలో ఈ బ్రాహ్మణోత్తములు ఏం చేస్తున్నారు? ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్న మమ, వరుణాయ స్వాహ వరుణాయ యదన్న మమ అని ఒక్కొక్క దేవతల్ని, ఆ వరుణుడి స్థానంలో తాము నిలబెట్టినటువంటి వాళ్ళని, ఇలా ఎక్కడెక్కడ దేవతల్ని పిలుస్తున్నారట. రెండో 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 అని ఆ మంత్రములు విని ఆ క్షణమే పరుగు పరుగును అక్కడికి వచ్చేసారట. ఎవరు? దేవతలు. అలా వచ్చి చక్కగా కూర్చుని ఉన్నారు. ఏ పక్కన చూసినా దేవతల సమూహమే. అది అలాంటి మంత్రముల చేత ఆహూతులై వచ్చి కూర్చున్న దేవతా సమూహముతో నిండి ఉన్నది. వేదండాశ్వధ్వజనీక వాటం, మరో పక్కన మంచి ఏనుగులు, గుర్రాలు, వీటితో కొన్ని శాలలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తండి, ఇక విజృంభించేస్తారు పాత్ర గారు. మహోద్యద్ధోమ సంచన్న మార్తండస్యంధన ఘోటమట. సూర్యభగవానుడు ఏడు గుర్రాలు పుంచిన రథం మీద యాత్రకి బయలుదేరాడు. హఠాత్తుగా రథం ఆగిపోయిందిట. ఏం సారథి అనూరా, ఎందుకు ఆపావు రథం అన్నాడు. నేనెక్కడాపాను ప్రభో, గుర్రాలు ఆగిపోయాయి అన్నట్ట. ఎందుకు ఆగాయి గుర్రాలు? ఈ రథం ఎందుకు ఆగిందంటున్నాడు సూర్యుడు. ప్రభు, హఠాత్తుగా గుర్రాలు ఆగిపోయాయి, బాధ్యత నాది కాదన్నాడు ఈయన. ఎందుకు ఆగాయి గుర్రాలు? గుర్రాలకి కళ్ళు కనిపించక ఆగిపోయాయి అన్నట్ట. కళ్ళు కనిపించకపోవడానికి కారణం ఏమిటయ్యా? గుర్రాలు, మన గుర్రాలు సామాన్యమైన వాళ్ళు, ఎప్పుడైనా ఎక్కడైనా చూపు అనేదానికి లోపం లేకుండా తిరగగలిగే పవిత్రమైనటువంటి అశ్వాలేవి అన్నట్ట. అది కాదు ప్రభు, భూలోకం నుంచి తెగొచ్చేస్తుందండి పొగ. ఆ తెగ వస్తున్న పొగ వల్ల ఇవి ఆగిపోయాయి అన్నట్ట. భూలోకం నుంచి సూర్యుడి గుర్రాలకి కూడా కళ్ళు కనిపించనివ్వకుండా చేసేంత పొగొచ్చిందా? ఎవరు వేశారా పొగ అన్నాడు. ఏం చెప్పమంటారండి? బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞకొండం నుంచి పైకొచ్చేసింది పొగ, ఆ పొగకి మన గుర్రాలకి కళ్ళు కనిపించక ఆగిపోయాయి అన్నట్టు. ఆశ్చర్యపోయాడు సూర్యుడు, ఎంత యజ్ఞం చేశాడో ఆలోచించండి. మహోద్య ధూమ సంచన్న మార్తండస్యందన ఘోటము అన్నారు. అత్యద్భుతంగా పైకి లేచిపోతున్న ధూమము చేత కప్పబడిన సూర్యుడి రథమునకున్న గుర్రములు కలిగినదట ఆ యజ్ఞ వాటిక. బలిమఖాంతర్వేదిక వాటమున్, అదిగో అది బలిమఖ యొక్క యజ్ఞ వాటిక యొక్క లక్షణం. అటువంటి వేదికని చూచాడు. కొంతమంది సామవేదం చెబుతున్నారు, కొంతమంది అథర్వణ వేదం చెబుతున్నారు, కొందరు జడలు చెబుతున్నారు, కొందరు ఘనలు చెబుతున్నారు. చూచాడు ఈయన, అటు తిరిగాడు ఇటు తిరిగాడు, చూసి చెవులుగా చెవులకు సామగానంబులు చదివెడి చదువుల చదువు తగిలి. మహానుభావుడు వేదమూర్తి అయిన, కొంతమంది సామగానం చేస్తూ ఉంటే వాళ్ళతో వెళ్ళి సామవేదం తాను చదివేశాట. అక్కడ కాసేపు కూర్చుని మళ్ళీ ఋగ్వేదం దగ్గరికి వెళ్ళాట. వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది, ఇంత అద్భుతంగా ఉందేమిట్రా స్వరం అని. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాడు, యజుర్వేదం చదివేశాడు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అధర్వణం చెప్పాడు. కొందరి దగ్గర హోమ మంత్రాలు చర్చ చేశాడు, కొంతమందితోటి వ్యాకరణ చర్చ చేశాడు, కొందరికి ఘన చెప్పాడు, కొందరికి జట చెప్పాడు, కొందరు ప్రత్యేకంగా భజన పనులు ఉన్నారు, భజన దగ్గరికి వెళ్ళి చిడతలు వాడి, అసలు వాడు మా జీవితంలో నువ్వు ఉంటే మేము భజన చేయలేమన్నారట. ఇదేం కంఠం, ఈ మాధుర్యం ఏమిటని వాళ్ళని ఆనందపెట్టాడు. పౌరాణికుల దగ్గరకు వచ్చి తాను కాసేపు కూర్చుని పీఠం మీద కూర్చుని పురాణాలు చెప్పాడు. కొంతమంది ఐతిహాసికులతో వాళ్ళతో చర్చలు చేశాడు. ముచ్చటగా ఉన్నాడు. ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళు లేచి ఆసనం ఇచ్చేస్తున్నారు చండి, అది గొప్పతనం. అది వాళ్ళు మాకు పోటీ వస్తున్నాడు అనుకోట్లా, ఆయన చూడగానే వచ్చావా కూర్చో అని లేచి మరి తమ యొక్క ఆసనం ఇస్తున్నారంటే ఆ మహానుభావుడి తేజస్సు. ఆ వాసుదేవుడు నిజంగా వస్తే ఏ మానవుడైనా ఇక్కడ కూర్చోగలడా, వాడిని కాదని అనగలడా? జ్ఞానం కలిగిన వాళ్ళందరూ తమకంటే గొప్పవాళ్ళు వస్తే సాష్టాంగ నమస్కారం చేస్తారట. వాడు చూస్తే కుర్రాడు, 8 ఏళ్ళు వటుడు పొట్టాడు పోని. ఆయన్ను చూస్తే వశిష్ఠుడి కంటే మించిన వయస్సున్న పెద్ద పెద్ద గొప్పవాళ్ళు కూడా ఈ ఆసనమిచ్చి గౌరవించి కాళ్ళకి నమస్కారం చేస్తున్నారట. అలా తిరుగుతున్నాడు ఆయన, దూరం నుంచే చూచన్నట్ట. ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాగ్ని దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గత లోభస్ఫూర్తి. ఇతడు రాక్షసులందరికీ అధిపతి, ఇంద్రుడు, దేవతలు, అగ్ని మొదలైనటువంటి వాళ్ళ గర్వం, దిక్పాలకుల గర్వం, యమధర్మరాజు వంటి అష్టదిక్పాలకుల గర్వం గర్వం చేసిన మహావీరుడు ఇతడు. గత లోభస్ఫూర్తి, పిసిని కొట్టుతనం రవ్వంతలేదు. 10 రూపాయలు ఇచ్చే చోట 100 దానం చేస్తాడు తప్ప 100 ఇచ్చే చోట 100 ఎందుకండి, నా 100 ఇంద ఓ పాతిగా అండం. అసలు లోభము లేని మహానుభావుడు. నానా మఖ వ్రతాదులు ఆచరించడంలో తనకి సాటి లేరు. ఈయన చేసిన యజ్ఞాలు, ఈయన చేసిన వ్రతాలు, ఈయన చేసిన నోములు ఎవరు చెయ్యగలరు? ఇన్ని ఉండి నేను సామాన్యుణ్ణి అని అణిగి మణిగి ఉంటాడు. ఎవడు పాదాలను ఆశ్రయిస్తాడో వాడికి నెత్తి మీదకెక్కే యోగం వస్తుంది అనడానికి ఇతడే ఉదాహరణ అన్నాడు. ఇంతలో కొందరు అంటున్నారట, ఎవడండినా ఎప్పుడు చూడలేదు ఈ కుర్రాడు ఎంత ముచ్చటగా ఉన్నాడు. అహో, మేం సమస్త దేశాలు తిరిగాం, యజ్ఞాలకు వెళ్ళాం, వ్రతాలకు వెళ్ళాం, అనేకానేక కార్యక్రమాలకి ప్రపంచమంతా తిరిగాం, కానీ మేమెరిగిన ప్రపంచంలో వాడు కాడు. నిజంగా వాళ్ళు ఎరిగిన ప్రపంచంలో వాడు ఆయన ప్రపంచాతీతుడు. అందుకని వాళ్ళు అంటున్నారట, ఎవడి ఇతడు? శంభుండో హరియో పయోజభవుడో చండాంసుడో వహినియో దంభాకారత వచ్చేగాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వడీ శుంభద్యోతనుడు ఈ మనోజ్ఞతనుడంచు విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. ఈ మహానుభావుడు ఈ తేజస్శాలి శివుడైన అయి ఉండాలి, లేదా విష్ణుమూర్తి ఏమో తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మదేవుడేమో. అహో, వీరెవరూ కాకపోతే తీక్షణమైన కిరణములు కలిగిన సూర్యభగవానుడేమో. కాదు, అగ్నిహోత్రుడు అన్నారు కొంతమంది. మొత్తం మీద ఎవరో మహానుభావుడు త్రిమూర్తులో, త్రిమూర్తులకు అతీతమైన పరబ్రహ్మమో లేక దిక్పాలకులలోంచో ఎవడో ఈ మారువేషంలో వచ్చాడు. దంభాకారత వచ్చేగాక కపట వేషంతో వచ్చాడు, అంటే వేషం మార్చుకుని వచ్చాడు. లేకపోతే భూలోకంలో సామాన్య బ్రాహ్మణులలో ఈ కాంతి ఎక్కడ ఏడుస్తుంది గనక? ఎవరి మహాత్ముడు, ఎవరి తేజస్శాలి, ఎవరి పండితుడు, ఎవరి స్ఫురద్రూపి మనోజ్ఞతనుడు అంటూ ఆ బ్రహ్మచారిని చూచి విస్మయంతో వణికిపోతూ సంభాషణ చేశారట. రహస్యంగా పైగా ఎదురుగుండి అడిగితే బాగుండదు కనుక, ఎవరంటావు ఎవరంటావు అని పక్కవాడు గొడుగుతున్నారు. సంభాషించిన బ్రహ్మచారి గని తత్సభ్యుల్ రహస్యంబుగన్ గుచగుచలు ఓబువారును గజిబిజియగువారు. కొంతమంది గుసగుసలాడుతున్నారు, గజిబిజైపోతున్నారు, అటు ఇటు కదులుతున్నారు. మొత్తం మీద ఏమీ తెలియలేదు. ఈతని నిజస్వరూపం తెలుసుకోవడానికి బ్రహ్మాదుల వల్లే కాదు, ఇక ఈ సభ్యుల వల్ల ఎక్కడవుతుంది? అందుకని ఎవడికి వాడి ఎవడై ఉంటాడరా? నిజంగా ఈ కుర్రాడే కనుక ఈ యజ్ఞం నిర్వహిస్తే ఈ రాజుగారు రాజ్యం ఇచ్చేసి ఎక్కడికైనా పారిపోతాడు అన్నాడు ఒకడు. నిజమది, అంత బాగున్నాడు వీడు. ఇంతలో ఈ కుర్రవాడు కాసేపు అటు తిరిగాడు ఇటు తిరిగాడు మొత్తం మీద, హఠాత్తుగా వెళ్ళిపోకూడదుగా దాత దగ్గరికి. మెల్లగా బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చేతులెత్తి దీవించట, ఏమని స్వస్తి అన్నాడు. స్వస్తి అంటే రెండు అర్థాలు, శుభము అని అర్థం. స్వస్తి అంటే ఎప్పుడు చెప్తాం, పురాణం అయిపోయాక స్వస్తి అంటే నీ బతుకు అయిపోయింది ఎండింగ్ అని అర్థం. తెలివైన వాడు గనక అసలు వాక్కే ఆయన స్వరూపం గనక మహాత్ముడు, స్వస్తి నీకు శుభమవుగాక అని ఒక అర్థం. ఈ దెబ్బతో నీ రాజ్యం మొత్తం అయిపోగాక నీకు మంగళం అవుగాక. నిజంగా స్వామివారు స్వస్తి అంటే రాజ్యం లాక్కుంటేనే తర్వాత స్వామివారి దగ్గర ఉంటే అంతకంటే మంగళం ఏమిటండి? ఆ రకంగా ఏ రకంగా చూసినా వాడికి శుభమే కలుగుతుంది. అందుకని స్వస్తి అన్నాడు. జగత్రయీభువనసి ఆసన్నకర్తకు, నువ్వు సామాన్యుడిగా భూలోకం, స్వర్గలోకం, పాతాళలోకం ఈ మూడు లోకాలని శాసనం చేసేవాడివి, అదుపులో పెట్టి పరిపాలించేవాడివి. జగత్రయీ భువన శాసనకర్తవు. హోసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు, ఇంద్రుణ్ణి జయించట, ఇంద్రుణ్ణి జయించడానికి ఈయనేం కష్టపడలా, నవ్వులాటతో జయించట, చాలా స్వల్పంగా తేలికగా జయించాడనమాట. హాసం అంటే నవ్వు, కేవలం నవ్వుతో జయించాడు అంటే ఏం యుద్ధం చేయక్కర్లేకుండా అలా చెయ్యి ఊపాడు, వాడు ఓడిపోయాడు. నిజానికి యుద్ధం చేసింది ఏముంది, పారిపోయాడుగా మరి. అందుకని అంత తేలికగా ఇంద్రుడంతటి వాడిని జయించిన వాడి అతడు. హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు ఉదార పదవ్యవహర్తకు. ఇంకా మహానుభావుడు ఈ ఔదార్యానికి ఈ సృష్టిలో ఇంకెవరూ సాటిరారు. తానున్న పదవిని తన ఔదార్యంతో నిర్వహిస్తున్నాడు, వచ్చిన వాడికి లేదనకుండా దానమిస్తాడు. మునీంద్రస్తుత మంగళాధర విధాన విహర్తకు, ఈయన యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం మామూలు యజ్ఞం కాదు, మంగళప్రదమైన యజ్ఞం, లోకశ్రేయస్సు కోసం చేసే యజ్ఞం. యజ్ఞం ఎప్పుడూ లోకమునకు శ్రేయస్సు చేకూర్చాలి. అభిచార హోమాలు చేయకూడదు, లోక నాశనం కోసం యజ్ఞం చేయకూడదు. ఈయన సమస్త లోకాలకి మంగళం చేకూర్చడం కోసం యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞాన్ని మునులు మెచ్చుకుంటున్నారు, మహాపండితులు మెచ్చుకున్న యజ్ఞం చేస్తున్నాడు ఈయన. నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, ఇక్కడున్నది మరో తమాష. ఈ రాజుగారు స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళారట బలిచక్రవర్తి. బలిచక్రవర్తి స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్ళగానే అక్కడ స్వర్గంలో ఉండే దేవతా స్త్రీలు ఉన్నారే, ఆ దేవతా స్త్రీల మెడలో ఉన్న మంగళసూత్రాలు వాటంతటవే జారిపోతున్నాయట. ఎందుకు జారిపోతున్నాయి? ఈ వీడు వచ్చాడరా బాబు, దేవతలను చంపేస్తాడు, చచ్చిపోతే మనకు వైధవ్యం వస్తుంది అనే భయంతో పుట్టుక్కుని తెగిపోయాయట వాళ్ళ మంగళసూత్రాలు. అలా తెగిపోయిన మంగళసూత్రాలను పట్టుకుని అపహరిస్తున్నట్టు ఈయన. అంటే దేవతల్ని సులాగ్గా జయిస్తున్నవాడు, సులువుగా జయిస్తున్నవాడు అని అర్థం అన్నమాట. అటువంటి
దానవలోక భర్తకున్ సమస్త రాక్షసులకి నాయకుడు అటువంటి బలి చక్రవర్తికి స్వస్తి శుభము కలుగుగాక. అనగానే యజ్ఞదీక్షలో ఉన్న ఆసుర లోక నాయకుడు చూశాడు, ఆశ్చర్యపోయాడు, ఆ కాంతికి పరవశించిపోయాడు. తక్షణం గద్దె ఇచ్చాడు, పీఠం మీద కూర్చోబెట్టాడు, పక్క నుంచి బంగారపు పళ్ళెం తెప్పించాడు, భార్యను అడిగి కాళ్ళు అందులో పెట్టాడు, కడిగాడు, ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాడు, గౌరవించాడు, మధుబర్కం ఇచ్చాడు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. లోక ప్రశస్తమైన యజ్ఞం చేసే హస్తంతో ఆ భాసురుడైన భూసురుడి పాదాలు ఒత్తాడు, గౌరవించాడు. ఆ తరువాత దగ్గర కూర్చున్నట్ట కూర్చుని వడుగా ఎవరివాడవు, వడుగా ఎవరివాడవెవ్వడవు, సంవాస స్థలం వెయ్యది ఇయ్యడకు నీవరు తెల్చుటం సఫలమయ్యం వంశముల్ జన్మముల్. కడుధన్యాత్ముడనైతి ఈ ముఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరెం సుహృతంబులయ్య శిఖులు కళ్యాణమి కాలమున్. వడుగా ఓ బ్రహ్మచారి, సంస్కృతంలో వటుహు అనే శబ్దం తెలుగులో వడుగు అవుతుంది అన్నమాట వికృతిలో. అంటే బ్రహ్మచారి ఉపనయనమయ్యిన దగ్గర నుంచి చదువుకోవడానికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి మధ్యలో ఉండే కాలాన్ని వటుత్వము అంటారు. అది అటువంటి ఓ బ్రహ్మచారి, ఎవరి వాడవు, నువ్వు ఎవరి సంబంధమైన వాడివి, మీ తాత ఎవరు, మీ నాన్నెవరు, మీ అమ్మెవరు, మీ గోత్రం ఏమిటి, అసలు నీవెవడవు, మా రాజ్యంలో ఎప్పుడూ చూడలేదు కాబట్టి అడుగుతున్నాను, చూస్తే అడగను. రోజు చక్క టీవీలో జడ్డ తెలుగులో శ్రీకృష్ణ సుత చెబుతున్న పద్మాకర్ గారిని అయితే గుర్తుపడతాం, నిన్ను గుర్తుపట్టలేకపోతున్నావు ఎవరో తెలియటల్లా. అసలు నీ నివాస స్థానం ఎక్కడ, ఏలూరా, సత్తెనపల్లె, నెత్తినపల్లె, చెప్పు. ఈ ఎడకు నీ వరుదెంచుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మము. నువ్వు నేను చేస్తున్న యజ్ఞం చేస్తున్న చోటికి వచ్చావు, నువ్వు రావడం వల్ల, నీ వంటి మహానుభావుడు రావడం వల్ల నా జన్మ నా వంశం సమస్తం సఫలమయ్యాయి. ముందు వంశం అన్నాడు, వంశాన్నే తరింపజేసిన వాడికి జన్మను తరింపజేయడం లెక్క, నువ్వు రెండింటినీ సఫలత్వం పొందేలా చేశావు. యజ్ఞో వై విష్ణు అన్నారు, యజ్ఞం అంటే విష్ణుస్వరూపం. అటువంటి విష్ణు యజ్ఞంలోకి వస్తే ఇక వాడి వంశం జన్మం తరించకుండా ఉంటాయా? అందుకే సత్యం తన్నుకుని వచ్చింది అతను నోటి వెంట. అతను కావాలనల్లా అనిపించేది అనేది అంతా వాడే. కడు ధన్యాత్ముడనైతి, నేను ఇవాళ నిజమైన ధన్యాత్ముడు అయ్యానయ్యా అన్నాడు ఆయన. నా జీవితం ధన్యమయ్యింది, నా ఆత్మ పవిత్రమయ్యింది, ఇది జీవాత్మ కాదు నిజంగా పరమాత్మ నువ్వు రావడం వల్ల. ఈ యజ్ఞం యోగ్యమయ్యింది, యజ్ఞ భుక్కు, యజ్ఞ సురుక్కు, యజ్ఞకర్త, యజ్ఞం అన్నీ నీవే. అటువంటి నీవు రావడం వల్ల ఈ యజ్ఞం యోగ్యమయ్యింది, ఈ యజ్ఞం నిజమైన పవిత్రయాగం అయ్యింది, నా కోరికలు తీరే. ఇక్కడుంది వాడు గొప్పదనం. నా కోరికలు తీరే అంటే కోరికలు తీరే అని ఎవడంటాడు, పోయే ముందు అంటాడు అన్నమాట. నా కోరికలు కడతీరన్, కడతీరుట అంటే ఇక వెళ్ళిపోవుట అని అర్థం. నాకు ఇంకా రాజ్యం చేయాలని ఈ కోరికలన్నీ పోయాయి, ఈయన అందుకే వచ్చాడు వీడు రాజ్యం లాక్కోవడానికి. తెలియకుండానే నోటి వెంబడి ఆ మాట వచ్చిందనమాట, నా కోరికలు కడతీర. మహాత్ములు నోటితో ఏదంటే అవుతుంది, అందుకే అనకూడదు. మా నాన్నగారు కన్నులు కానవు వీణులు వినవని పద్యం రాశారు, నిజంగానే చివరి రోజుల్లో కళ్ళు కనబడకుండా చెవులు వినబడకుండా అయిపోయాయి. అందుకే తొందరపడి పద్యంలో ఛందస్సులు ఏది పడితే రాయకూడదు, రాస్తే వాళ్ళు మహాత్ములు, వాళ్ళు ఏదంటే అవుతుంది అయిపోతుంది అంతే. ఎందుకని, ఉపాసనా బలంతో శరీరం ఈశ్వరతత్వం పొందింది కనుక. ఈయన ఏమన్నాడు, నా కోరికలన్నీ తీరిపోయి నేను కడతీరిపోదాం అనుకుంటున్నాను అన్నాడు ఆయన.